రోమీయులకు 3.
సున్నతి పొందిన వాళ్లలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటం వల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్లకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్లల్లో కొందరు నమ్మతగని వాళ్లున్నంత మాత్రాన దేవుడు నమ్మతగని వాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది.
నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువవుతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు.
మనం అధర్మంగా ఉన్నాము, కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లయితే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లయితే నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపం చేద్దాం అని అనకూడదు. మేమీ విధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్లకు తగిన శిక్ష లభిస్తుంది. మరి ఇంతకు ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్లకంటే ఉత్తమమైన వాళ్లమనా? ఎన్నటికీ కాదు. యూదులు యూదులు కానివాళ్లు అందరూ సమానంగా పాపం చేశారు. దీన్ని నేను ఇదివరకే రుజువు చేశాను. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది.
నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అర్థం చేసుకునేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించేవాడెవడూ లేడు. అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరాని వాళ్ళైపోయారు. మంచి చేసేవాడొక్కడూ లేడు, ఒక్కడు కూడా లేడు. వాళ్ల నోళ్లు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ల నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి. వాళ్ల పెదాలపై పాము విషం ఉంటుంది. వాళ్ల నోటి నిండా తిట్లు, ద్వేషంతో కూడుకున్న మాటలు ఉంటాయి. వాళ్ల పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడుతుంటాయి. వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని దుఃఖాన్ని వదులుతుంటారు. వాళ్లకు శాంతి మార్గమేదో తెలియదు. వాళ్ల కళ్ళలో దైవభీతి కనిపించదు.
ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్లందరూ, అంటే యూదులు కానివాళ్లే కాక యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవరూ తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులము కాలేము. కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేశాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రములోనూ ఉంది. దీని ప్రకారం యేసుక్రీస్తులో మనకున్న విశ్వాసం వల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమవుతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. అందరూ పాపం చేశారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది, వ్యత్యాసం లేదు. కాని దేవుడు వాళ్లను తన ఉచితమైన కృప వల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. దేవుడు ఇది వరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చేయకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజల కోసం ఆయనను కరుణాపీఠంగా చేశాడు. అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చేయాలని ఆయన ఉద్దేశ్యం. మరి మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయం వల్ల కారణం లేదని చెబుతున్నాము. కాని క్రియా న్యాయం వల్ల కాదు. మనిషిలో ఉన్న విశ్వాసం అతన్ని నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కాని వాళ్లకు కూడా దేవుడే. దేవుడు సున్నతి పొందిన వాళ్లను, వాళ్లలో విశ్వాసముంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్లను కూడా వాళ్ల విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. మరి అలాగైతే ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు, దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.